अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपद्द्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आञ्जनेयमतिपाटलाननम् आञ्जनेयमतिपाटलाननम् काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं भावयामि पवमाननन्दनम् आपदावपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। पूर्वं केसरी अनि पेरु कलिगिन ఒక మహాత్ముడు అంజనాదేవిని వివాహం చేసుకున్నాడు। వారిద్దరికీ వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి శనివారం మధ్యాహ్న వేళ హనుమంతుడు జన్మించాడు। ఆయన ఒక్కొక్కప్పుడు గోరోచన వర్ణంలో ఉండేవాడట, ఒక్కొక్కప్పుడు కొంచెం పచ్చని రంగులో ఉండేవాడు। ఈ రంగు ఎప్పుడూ ఒక రకంగా ఉండేది కాదు, కొంచెం అటు ఇటు మారుతూ ఉండేది। కొంతమంది మహాత్ముల శరీరములు సోపరుల యొక్క లక్షణములను బట్టి కనపడతాయి। లోకశ్రేయస్సుని కోరుకుని హనుమంతుడిని ఎవరైనా చూస్తే హనుమంతుడు ఆకుపచ్చగా కనపడేవాడు। అలా కాకుండా శత్రువులను జయించాలి అని ఎవరైనా కోరుకుంటే అప్పుడు హనుమంతుడు కొంచెం ఎరుపు రంగులో కనపడేవాడట। నేను భగవద్ అనుగ్రహమే పొందాలి అని ఎవరైనా హనుమంతుడు చూస్తే అప్పుడు ఆయన గోరోచన వర్ణంలో కనపడేవాడు, గోరోచన పురుగులో కనపడేవాడు। అంటే భగవంతుడు తనకంటూ ఒక రంగు ఏర్పాటు చేసుకోడు, భక్తుల మనోభీష్టాలని బట్టి రంగు ఏర్పాటు చేసుకుంటాడు। అందులో హనుమంతుడి గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే హనుమంతుడు గురువు, హనుమంతుడు శిష్యుడు। ఒక గొప్ప శిష్యుడు ఎలా ఉండాలో హనుమంతుడి దగ్గర చూడాలి, నేర్చుకోవాలి। ఒక గొప్ప గురువు ఎలా ఉండాలో హనుమంతుడి దగ్గర తెలుసుకోవాలి। సాధకుడు ఎలా ఉండాలో హనుమంతుడి దగ్గర తెలుసుకోవాలి। తన బల పరాక్రమాలు ఎప్పుడు ఎలా ప్రదర్శించాలో హనుమంతుడి దగ్గర తెలుసుకోవాలి। దాసుడు సేవకుడు తన యజమాని దగ్గర ఎలా ప్రవర్తించాయని ఎప్పుడు మెప్పించాలో అది హనుమంతుడి దగ్గరే తెలుసుకోవాలి। ఇలా ఒకటి కాదు, సర్వలక్షణములు ఉన్నాయి ఆయనలో। అందుకే మతి, దాక్ష్యము, పాండిత్యము, జ్ఞానము, గురుత్వము ఇన్ని లక్షణములు నిత్యం కలిగిన ఏకైక మహాత్ముడు హనుమంతుడు. అందుకే అటువంటి వాణ్ణి ఇక మళ్ళీ చూడలేం మనం. ఆ ఆంజనేయ స్వామి వారు పుట్టిన 5 రోజుల తరువాత గ్రహణం వచ్చింది అని చెప్పుకున్నాం మనం. వైశాఖ మాసం అది అమావాస్య. ఈసారి గ్రహణం అండి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చిందండో అన్నాడు ఒకడు. సూర్యగ్రహణం, సూర్యగ్రహణం కృష్ణపక్షంలో రాబోతే ఎప్పుడు? కృష్ణపక్షం అమావాస్య మళ్ళీ అమావాస్య కృష్ణపక్షంలోనే వస్తుంది. పూర్ణిమ శుక్రపక్షంలో వస్తుంది కాబట్టి శుక్రపక్ష పూర్ణిమ అనక్కర్లా, పూర్ణిమ అంటేనే శుక్రపక్షం. ఆ ఒక్క పూర్ణిమకి అమావాస్యకి మాత్రం ప్రత్యేక పక్షం చెప్పకూడదు, మిగతా తిథులకు చెప్పాలి. ఎందుకని? శుక్రపక్షంలో చతుర్దశి ఉంటుంది, కృష్ణపక్షంలో చతుర్దశి ఉంటుంది. కానీ పూర్ణిమ అమావాస్యలు మాత్రం పూర్ణిమ అంటే శుక్రపక్షం యొక్క ఎండింగ్. ఇక కృష్ణపక్షపు పూర్ణిమ ఉండదు, ఉంటే అది పూర్ణిమ అవదు. కృష్ణపక్షంలో కేవలం అమావాస్య ఉంటుంది. ఏది ఏమైనా అది అమావాస్య. అమావాస్య నాడు సూర్యుడు తీక్ష్ణములైన కిరణములతో ఉంటాడు. అందుకే ఆ రోజు వ్యాకరణం చదువుకోకూడదు. అమావాస్య నిషిద్ధ దినం సంస్కృతానికి, వేదమునకు. వాటిని అనధ్యాయ తిథులు అంటారు. ఆ అనధ్యాయ తిథుల్లో చదువుకుంటే వ్యాకరణం పాడైపోతుంది, చదువు పాడైపోతుంది. అందుకే సీతాదేవి గురించి సుందరకాండలో వర్ణిస్తూ చదవకూడని రోజుల్లో అభ్యాసం చేసిన వేద విద్యలో ఉందిట ఆవిడ. కాబట్టి ఇప్పుడంటే మూర్ఖత్వం వచ్చి ఎప్పుడైనా చదివచ్చు. ఆడవాళ్ళు బయట ఉన్నప్పటికీ పట్టించుకోకుండా శుభ్రంగా ఏదో ఇబ్బంది లేనటువంటి ప్యాడ్లు ధరించి చదవచ్చు అంటారు. కానీ ఇది కర్మయోగం. విద్యాభ్యాస కాలంలో పవిత్రంగా ఉండాలి, విద్యని సరస్వతిగా భావించాలి. అప్పుడు ఆ కమిట్మెంట్కి భగవంతుడు సంతోషిస్తాడు. నియమనిష్టం లేకుండా చేస్తే తాత్కాలికంగా విద్య రావచ్చేమో, కానీ శాశ్వతంగా అనారోగ్యం వస్తుంది, శాశ్వతంగా భగవంతుని యొక్క కటాక్షానికి దూరం అవుతాం. చివరి రోజులు ఏం చదువుకుంటున్నారండి వాళ్ళు? చాలామంది ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి నాస్తికవాదంతో చదువుకున్న వాళ్ళు, బోలెడంత డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు, ఇళ్లల్లో సరైన సంతానం ఉన్నారా, భార్యాభర్తల ఐకవత్యంతో సుఖంగా గడుపుతున్నారా, ఏ ఇంట్లో అయినా సుఖశాంతులు ఉన్నాయా, గుండెల మీద చెయ్యేసుకుని మా మొగుడు పెళ్ళాలో ఇద్దరం ఐకమత్యంతో ఉన్నామని ఎంతమంది చెప్పగలుగుతారు? ఏదో మగవాడని చెప్పడమే కానీ. కారణం నియమనిష్టం లేకపోవటమే. ఎప్పుడైనా నశ్రేయో నియమం విన, నియమము లేనిదే శ్రేయస్సు ఉండదు. ఏ విద్యకైనా ఏ పనికైనా ఒక నియమం ఉండాలి. అక్కడికి గుడిని కట్టాలంటే నియమం ఉండాలి, గుడిని బాగు చేయాలంటే కూడా నియమం ఉండాలి. ఏదో పొద్దున్నే వెళ్ళి కాసేపు కూర్చుని మధ్యలో టిఫిన్ తిని అటు తిరిగి అది చేస్తే అది అవ్వదు, బాగు చేయడం అవ్వదు. ఓ 2 గంటలో 3 గంటలో పెట్టుకుని సిన్సియర్గా చేసి ఆ తర్వాత మళ్ళీ చకచక్క ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత సొలుగబులు చెప్పుకోకూడదు. మళ్ళీ మధ్య మధ్యలో వీళ్ళు బాతాఖానీలు, బాతాఖోలీలు ఇవన్నీ ఉపయోగం లేదు. అన్నిటికీ నియమం ఉందండి. మరి కార్యక్రమాల్లో ఎక్కువ భాగం నేను చూస్తున్నది ఏంటంటే ఎక్కువ మంది ఎక్కడికి వెళ్ళిన ముందు ఈ బాతాఖాని అంటే సొల్లు కబుర్లు, పరికిమాల కబుర్లు. గుళ్ళో కార్యక్రమం ఒక కళ్యాణం పెట్టాం. కళ్యాణం జరిగేది 1.5 గంటలను, క్షవర కళ్యాణం జరిగేది 3 గంటలను. అంటే ఏంటి, వీళ్ళు కబుర్లు అనమాట, ఏం చేస్తారో తెలియదు. 100 మంది ఉంటారు, ఏ పని అవ్వదు. చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. దానివల్ల ఏమిటి ఉపయోగం? కాబట్టి నియమముతో ఏ పని అయినా చక్క జరగాలి. అలా జరగకపోతే రాముడు యజ్ఞాలు చేయగలడా? అంత పరిపాలన చేయగలడా? ఎక్కడా కరువు కాటకాలు లేకుండా కాపాడగలడా? ఈనాటి ఈ యంత్రాంగం అయితే రాముడు గారు ఎప్పుడో వైకుంఠానికి తొందరగా అవతారం సాధించి వెళ్ళిపోయేవాడే. ఆయన మనస్సు అర్థం చేసుకుని ఆయనకి ఎప్పటికప్పుడు నీళ్లు తెచ్చిపెట్టేవాళ్ళు నీళ్లు తెచ్చిపెట్టారు, అన్నం తెచ్చేవాళ్ళు అన్నం తెచ్చారు, బియ్యం గింజలలో పొగులు లేకుండా జాగ్రత్తగా చూసుకునేవారండి. ఆ రోజుల్లో రాముడు అశ్వమేధ యాగం చేసేటప్పుడు ఎక్కడ పగలని గింజలు, బియ్యపు గింజలు బస్తాలకి బస్తాలు, ఎన్ని బస్తాలు తెలుసా? 100,000 బస్తాలతో తీసుకెళ్లారట. మీకు అర్థమయ్యే ఉంటుందిగా, బియ్యం ఆడేటప్పుడు ఏమవుతాయి? కొన్ని గింజలు నూకలు అయిపోతాయి, పగిలి ముక్కలు అవుతాయి. ఆ ఒక్క ముక్కలు ఎదుటి బియ్యం గింజలు అంటే వాళ్ళు ఎంత సిన్సియర్గా ఆ బియ్యం ఒలిచి ఉంటారో ఆలోచించండి. దంచేటప్పుడు అంత జాగ్రత్త తీసుకున్నారు. అంత జాగ్రత్త తీసుకుని కార్యక్రమం చేశాక దానికి భగవంతుని అనుగ్రహం లేకుండా ఎలా ఉంటుంది? కానీ నిజానికి అనేక నియమములతో జీవించేవారు పూర్వకాలంలో. అందువల్ల అమావాస్య నాడు పితృతర్పణాలు ఇవ్వాలి వారి వారి సంప్రదాయాలను బట్టి. అమావాస్య యజ్ఞం అని ఉంటుంది, లఘు యజ్ఞం. అది దేవతల ప్రీతి కోసం సమిధలతో చేయబడే యజ్ఞం, అది చెయ్యాలి. అమావాస్య నాడు నవగ్రహాలకి నవధాన్యాలని సమర్పించడం లేదా ఫలములు సమర్పించడం చేసేవారు, అనగా పండు నివేదన చేసి ఆ పండు అందరికీ కష్టప్రసాదంగా పెట్టేవారు. మోదుగు ఆకులతోటి, దిరిశన చెట్టు యొక్క ఆకులతోటి ఈ అమావాస్య నాడు నవగ్రహాలను పూజిస్తే అనేక దోషాలు తొలగిపోతాయి. అందున అమావాస్య నాడు సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఈ దిరిశన చెట్టు యొక్క ఆకులతోటి, మోదుగు చెట్టు ఆకులతోటి నవగ్రహాలను అలా కప్పి గ్రహణం అయ్యాక ఆకులు తీసి వాటిని ఎండబెట్టి ఈ ఆకులను యజ్ఞకుండంలో ఎప్పుడైనా భవిష్యత్తులో వేస్తే ఇక వాడికి అనేక గ్రహ దోషాలు తొలగిపోతాయి, వాడు మహాయోగజాతకుడు అవుతాడు. ఇది పూర్వకాలంలో చేసేవారు. ఇప్పుడు ఉదాహరణకి రేపు మాఘమాసంలో ఒక అమావాస్య వస్తున్నది, ఒకవేళ మన అదృష్టం బాగుండి ఇప్పుడు లేదనుకోండి, ఒకవేళ వచ్చి ఎప్పుడైనా గ్రహణం వచ్చిందనుకుందాం, అప్పుడు కొన్ని మోదుగోకులు తండి, కొన్ని దిరిశన చెట్టు అంటే శిరీష వృక్షం దాని ఆకులు పట్టుకురండి, వాటితో పూర్తిగా నవగ్రహాన్ని కప్పేయండి. ఆ తర్వాత గ్రహణం అయిపోయాక దాన్ని తీసి శుద్ధి చేయండి. ఈ ఆకులు ఎక్కడో చోట ఎండబెట్టండి, బాగా గలగలు నడుతూ ఎండుతాయి. ఆ ఎండిపోయాక ఎక్కడో చోట యజ్ఞం జరిగినప్పుడు ఆ ఎద్దుగుండలు వేయించేయాలండి. ప్రపంచంలో ఎక్కడో చోట యజ్ఞాలు జరుగుతూనే ఉంటాయిగా, లేదా మీ ఇంట్లోనే ఒక యజ్ఞం చేసుకున్నందులో వేయండి. ఇక ఆ క్షణమే ఈ ఆకులు అందులో భగ భగ మండి బూడిదైపోతూ కాలిపోవడంతో అనేక గ్రహదోషాలు కూడా భస్మం అయిపోతాయి. ఆ తర్వాత కాలిపోయిన ఆకులు బూడిదని చల్లారాక విభూతిగా పెట్టుకోండి. మళ్ళీ వెంటనే పెట్టుకోండి అంటే కొంతమంది వేడి వేడి బూడిదలు చేయట్టి కాళ్ళు కాల్చుకుని మూతి కాల్చుకుని నుదురు కాల్చుకుని బాధపడుతున్న వాడు కూడా ఉన్నారు. చల్లారాక ఆ విభూతి పెట్టుకోవాలి. ఆ భస్మం వల్ల సకలైశ్వర్యములు లభిస్తాయి. ఎన్ని యోగ రహస్యాలు, ఎన్ని మంచి రహస్యాలు చెప్పారు పురాణాల్లో. అందుకనే ఇలాంటి వాటిని వినాలి. అందువల్ల తెల్లవారుజామున లేచి అంజనాదేవి కొడుకుని ఉయ్యాలలో పడుకోబెట్టి ఆ తర్వాత తాను అరణ్యంలో ఉన్న దర్భలు, ఈ మోదుగాకులు, కొన్ని పళ్ళు ఇవన్నీ తేవడానికి వెళ్ళింది. తెల్లవారితే మళ్ళీ ఈ కార్యక్రమాలు చేయాలి. హనుమంతుడు నిద్రలేస్తాడు. పిల్లలు ఉయ్యాల్లో పడుకున్నప్పుడు ఏ పనులైనా చేసుకోవాలి, వాళ్ళకి మెరుగు వస్తే కష్టం. పైగా అంజనాదేవికి వాళ్ళ అమ్మ లేదు, ఏ అమ్మమ్మో తాతయ్యో ఉంటే పిల్లలు చూసుకుంటారు. ఇక్కడ పాప అంజనాదేవి ఒక్కతి, భర్త కూడా లేడు సమయానికి. కేసరి ఉన్నా కొంతవరకు ఏదో సరిగా కార్యక్రమం జరిగేది. ఆవిడ ఒక్కతి ఎంతమందిని చూసుకుంటుంది పిల్లలు, పాపం ఆడవాళ్ళకి ఎన్ని కష్టాలండి. మూడు తన దాని దాడు వాడు వెళ్ళిపోతాడు, ఇంట్లో చూసేవాళ్ళు ఉండరు, ఈ చంటి పిల్లల్ని నిభాయించుకోవాలి, తాను తినాలి, అన్నం వండాలో పక్కన, మళ్ళీ వీళ్ళకి పెడుతూ ఉండాలి, మధ్యలో వీళ్ళేవో క్యార్ క్యార్ బేర్ బేర్ అంటారు. ఇవన్నీ అనుభవించిన వీలంటోనే తెలుస్తాయి. పిల్లలు లేని వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ పిల్లలు ఉన్నవాళ్ళు అందరూ ఇంచుమించుగా అనుభవించిన వాళ్ళే కదా. మనము అలా చేసిన వాళ్ళమే అయ్యి ఉంటాం చిన్నప్పుడు, మనకి తెలియదు. కానీ ఇప్పుడు మన పిల్లలు అలర చేస్తే చూడండి నాన్నగారు పిల్లాడు ఎలా అలర చేస్తున్నాడు అంటున్నారు. కానీ నువ్వు చేయలేదు ఎట్టి చిన్నప్పుడు, నువ్వు ఎంతకంటే ఎక్కువే చేసి ఉంటావు. మీ నీకు బాడీ ఇచ్చిన మీ డాడీ ఎంత జీడిలో అలమటించిపోయి ఉంటాడో, ఇప్పుడు మాత్రం చూడండి నాన్నగారు అబ్బాయి అలర చేస్తున్నాడు, అమ్మాయి అలర చేస్తుంది అని పెద్దవాళ్ళకి కంప్లైంట్ ఇస్తారనమాట. నిజానికి వీళ్ళకంటే వాళ్ళు ఇంకెక్కువ అలర చేసి ఉంటారు. ఆంజనేయులు వారు కూడా సామాన్యుడు కాదు సుమండోయ్, ఆయన కూడా అల్లరి బాగా చేశాడు. అసలు ఈ ప్రపంచంలో అల్లరి బాగా చేసిన పిల్లలే తెలివైనవాడు. అల్లరి చేయకపోతే ఉందండి, అలా డల్లగా ఉన్నాడంటే వాడు ఎందుకు పనికిరాడు. అల్లరి చేయని పిల్లలింటికి అలంకారము కాదు గదమ్మ అంటాడు కృష్ణుడు. అల్లరి చేయకపోతే ఆ పిల్లలు ఇంటికి అలంకారం కదట. అల్లరి చేయకుండా ఉన్నారంటే మన్ను తిన్న పౌరుల్లో ఉన్నారంటే వాళ్ళకి చురుకుతనం లేదు, వాళ్ళలో ఏదో అనారోగ్యం ఉంది. డైజెషన్ పవర్ తేడా ఉండొచ్చు, బుర్రలో తేడా ఉండొచ్చు. ఆ పిల్లలు భవిష్యత్తులో ఎక్కువగా మంచి పనులు చేయలేరు. చిన్నప్పుడు బాగా అల్లరి చేసిన వాళ్ళంతా కూడా గొప్పవాళ్ళయ్యారు. భీముడు అల్లరి చేశాడు, అర్జునుడు అల్లరి చేశాడు, వాళ్ళు విజృంభించారు. వివేకానందుడు అల్లరి చేశాడు, ఏకంగా జగత్తుకే ఒక గురువుగా సందేశం ఇవ్వగలిగాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ చేసినంత అల్లరి ఎవరైనా చేశారా? అందుకని జగద్గురువు అయ్యాడు. చిన్నప్పుడు అల్లరి చేయాలి. నేను చేశాను కాబట్టే పురాణం చెప్పాను. చిన్నప్పుడు చేయకపోతే ఎలా ఉంటుంది? కాకపోతే మేము చేసిన అల్లని ఇతరులకి గండం తెచ్చిపెట్టాం. మేము చెట్లెక్కి ఈ చెట్టు మీద ఆ చెట్టు మీదకి చెంగుని దూకేసేవాళ్ళం, ఆంజనేయుడు దూకినట్టు దూకేద్దామని. పైగా ఆంజనేయుడికి తోకుంటే గుట్టతో కోటి పెట్టుకుని అలా చేతులు పెట్టి ఆ దూకడంలో ఒక్కోసారి కొమ్మ పట్టుకోలేక 5-6 సార్లు దూకాం. 6వ సారి దూకేటప్పుడు డామర్ మధ్యలో పడిపోయాం. ఆ చెట్టు చూస్తే నిలువెత్తు పొడుగు. దేవుడి దేవుళ్ళు మీకు పురాణం చెప్పే యోగం ఉండడం వల్ల ఈ వెనకున్న తోక కింద ఊడిపోయినా నేను ఊడిపోలేదు. కాబట్టి చిన్నప్పుడు ఎంతో కొంత అల్లరి చెప్తే వాడి మనిషి ఏంటి వాడు మొహం. ఇప్పుడు తాతగారు చేస్తే ఏం బాగుంటుంది, ఆయనకి చెయ్యాలనుంది, ఈలపాటు వేసి గోల చేయాలనుంది, కానీ తింటూ రామయ్యను తప్ప ఇంకేదైనా పడితే బాగుంటుంది కనుక ఊరుకున్నారు. కాబట్టి చెయ్యాలనున్న వయస్సు సహకరించదు, జనాలకి బాగుంటుంది. ఇప్పుడు నేను చెట్టెక్కి దూకుతానంటే మీకు లోపల హాస్యం అవుతుంది, ఇప్పటికీ నాకు ఓపిక ఉంది కానీ బాగుండదు. చూసారా పెద్ద అయ్యాక ఎన్ని కష్టాలు ఉంటాయో, అందులో గురువులు అయితే ఇంకా కష్టాలు ఉంటాయి. మా గురువు గారు చెట్టెక్కారు దూకారు, మేము దూకుతూ ఉంటారు. ఆ దూకుతూ ఉన్న వాళ్ళలో కుర్రాళ్ళు అయితే పర్వాలేదు, కానీ ఆ రిటైర్ అయిన వాళ్ళు దూకితే మళ్ళీ అదో సమస్య. గురువు గారిని ఆదర్శంగా తీసుకుని వీళ్ళు దూకారు, వీళ్ళ కాడు చేతులు విరిగే, ఇక మీరు గుళ్ళోకి వెళ్ళొద్దు, పురాణం వినొద్దు అని ఇంట్లో వాళ్ళు తిడతారు. అందువల్ల చిన్నప్పుడే అల్లరి చేయాలి. ఏం చేసినా 8 ఏళ్లలోపు బాగా అల్లరి చేస్తే ఆ తర్వాత వాడు బాగా చదువుకుంటారట. ఆ అల్లరిలో మాత్రం పిచ్చి పిచ్చి అల్లరి ఉండకూడదు, నీచమైన అల్లరి ఉండకూడదు. అంటే ఇతరుల యొక్క ప్రాణం తీసే అల్లరి, కత్తులతో పడడం, చంపేయడం, గిల్లెయ్యడం, పక్క వాళ్ళ పుస్తకాలు చెప్పడం, ఇది దరిద్రపు అల్లరి. హుషారు వేరు, ఉత్సాహం వేరు, ప్రమాదకరమైన అల్లరి వేరు. దొంగతనాలు చేయటం ఒకటి, పక్క వాళ్ళని కొట్టి చంపేయడం అలాంటివి చేసిన వాళ్ళు ఉన్నారు కొందరు, అది డేంజర్. కాబట్టి అల్లరి వేరు, చురుకుతనం వేరు, ప్రమాదకరమైన హింస వేరు. మీ పిల్లల్లో చిన్నప్పుడు హింస కనపడితే మాత్రం వెంటనే అదుపులో పెట్టండి. పక్క వాళ్ళని బ్లేడుతో కోయటం, చాకుతో కోసేయటం, లేకపోతే ఊపిరి ఆడకుండా ముక్కు నోరు నొక్కేయడం, ఇవి మాత్రం ప్రమాదకరమైనవి. ఇవి కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆంజనేయుడు మంచి చురుకైన వాడు, అల్లరి వాడు. అందుకని ఉయ్యాల్లో పడుకోబెట్టేవాళ్ళమ్మ బయటకు వెళ్ళింది, ఈయన నిద్రలోంచి లేవడానికి కనీసం 2 గంటలు పడుతుందిలే, మన పని మనం చూసుకుందామని. ఆవిడ అలా వెళ్ళింది, సరిగ్గా సూర్యోదయం అయ్యింది. అప్పటికే హనుమంతుడికి ఆకలి వేసేసింది. ఒకటే ఆకలి, మామూలు ఆకలి కాదు. హనుమంతుడికి ఆకలి వేస్తే అది ఎలా ఉంటుంది? మామూలు ఆకలి అది మరి, ఆయన మహావీరుడు. కొంతమందికి చిన్నప్పటి నుంచి కడుపులో చిచ్చు ఉంటుంది, బాగా మంచి డైజెషన్ పవర్ ఉంటుందన్నమాట. మా చిన్నప్పుడు నేను నిజంగా చూశానండి అలాంటి వాడిని. ఏదో భీముడిని వాడిని పురాణాల ఊళ్ళో విన్నాం భీముడి గురించి. నేను కళ్ళారా ఒక ఆయన చూశాను, ఒక మేస్టార్ ఉండేవాడు. అంటే ఆయన పేరు ఏమిటో తెలియదు కానీ మేస్టార్ అనేవారు, ఎవరికి మేస్టారో తెలియదు కానీ అందరూ ఏమిటో వ్యవహారంలో మేస్టారు అంటారు. ఆయన ఒక రోజున 75 ఏళ్ళు 75 ఏళ్ళు వచ్చాక నాకు బస్సులో తగిలాడు. నేనేమో బస్సు ఎక్కాను, చదువుకుంటున్న పురాణి అందరిలాగే నేను కూడా ఏం మేస్టారు కులాసాగా ఉన్నారంటే కూలేదంతా లాసి అన్నాడు. ఆయన కూలేకపోవడం ఏంటి లాసి, కులాసాలో కూలేదుట లాసే అన్నాడు. ఏం స్వామి అన్నారు, 40 కంటే గారెలు తినలేకపోతున్నాను రా అబ్బాయి, డైజెషన్ పాడైపోయింది అన్నాడు. ఆయన డైజెషన్ పాడైపోయిందట, 40 కంటే తినలేకపోతున్నట్ట, అందువల్ల ఆరోగ్యం పాడైందిట, 40 గారెలు అంతకంటే ఎక్కువ తినలేకపోతున్నాను అన్నాడు. ఆయన నిజం. ఆయన 100 గారెల నుంచి 80 గారెల మధ్యలో చాలా హాయిగా అవలేనగా అల్లపచ్చడిలో అలా ఉంచుకుని సాంబార్లో ఉంచుకుని గారి గారిని ఒట్టు వేసుకోవడమే మాయాబజార్ ఘటోత్కచుడు నోరు తెచ్చినట్టు వేసేసుకునేవాడు. నందికేశుడు నోములను ఉండేవి పూర్వం. అందులో ఈ మిరపగారులకు సంబంధించినో, పుణుకులకి సంబంధించినో, పాయసానికి సంబంధించినో ఏమైనా సరే ఆయన్ని పిలిచామా, ఇక రెండోవాడు రవక్కర్లా. మొత్తం నందికేశుడు నోమంతా ఆయనే పూర్తి చేసేవాడు. అలాంటి వాళ్ళు ఉండేవారండి. పాప ఆయనకి తర్వాత డైజెషన్ పాడైపోయింది, 40 కంటే తినలేకపోయాడు. పాప ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు 40, 4 గారెలు గట్టిగా తిని ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళి పనిచేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అందుకే దిక్కుమాల పెద్దలు తిని బొజ్జలు పెంచుకుంటున్నారు. ఆంజనేయ స్వామి వారి ఆకలి గొప్పది కనుక ఆకలికి తట్టుకోలేక క్యార్ క్యార్ అని ఏడ్చాడు. ఆ సమయంలో వాళ్ళు అమ్మలేదు. సరిగ్గా తూర్పు దిక్కున సూర్యభగవానుడు ఎర్రగా ఉదయించాడు. ఆ సమయంలో ఆయన అంతటి బాల్యంలో ఇంతకీ 5 రోజులు పిల్లాడు. ఆయన 5 రోజులు నుండి 6వ రోజు పిల్లవాడు అనమాట. దదర్శ ఫలలో బాచ్యుత్పపాత రవిం ప్రతీతదోద్యంతం వివస్వంతం జపాపుష్పోత్కరోపమం ఏష మాతుర్వియోగాచ్చ క్షుధయాచ్చ వృషార్జితః రురోద శిశుః అత్యర్థం శిశుశ్చరవణే యథా. పూర్వం కుమారస్వామి రెల్లుగడ్డిలో పుట్టాడు. రెల్లుగడ్డిని సంస్కృతంలో శరవణము అంటారు లేదా శరత్తు అంటారు. ఈ శరవణములు కుమారస్వామి చిన్నప్పుడు ఎలా ఏడ్చాడో అలాగే ఆంజనేయుడు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? రెండు కారణముల చేత ఏడ్చాడు. ఒకటి క్షుధయ, ఆకలికి తట్టుకోలేక ఏడ్చాడు. రెండోది అమ్మ లేదు కనుక. ఆకలి కంటే అమ్మ లేకపోవడం ఇంకా మెంగ. అందుకని అమ్మ అమ్మ అని అమ్మ కోసం ఏడ్చాడు. ఆకలికి తట్టుకోలేక ఏడ్చాడు. ఇంకా అమ్మ అక్కడికి రాలేదు. దాంతో ఆకలికి తట్టుకోలేని ఆయన ఉయ్యాల తొట్టిలో నుంచి ఎక్కడ ఆహారం దొరుకుతుంది, ఏం దొరుకుతుంది అని అటు ఇటు చూచాడు. ఆ సమయంలో తూర్పు దిక్కున ఎర్రని కిరణములతో సూర్యబింబం కనపడింది. సూర్యభగవానుడు ఉదయించేటప్పుడు ఎర్రగా కనపడతాడు ఆకాశంలో. ఆ ఎర్రని బింబం కనపడింది. అద్భుతమైన ఎరుపది. నేను ఒకప్పుడు అవధానంలో చెప్పాను, తరుణార్క బింబమా అది, కరం అరుదుగా ముగ్గినట్టి కమలాఫలమా అన్న. సూర్యబింబాన్ని కమలాఫలంతో పోల్చారు అవధానంలో. సాధారణంగా కమలాఫలంతో ఎవరో పోల్చుంటారు, నేనే పోల్చుంటారు. అచ్చ అలాగే ఉంటుంది అది. ఉదయిస్తున్న సూర్యుడి బింబం ఓ పెద్ద కమలాఫలంలో ఉంటుందన్నమాట. తొక్క తీస్తే లోపల ఏం ఫలం ఉంటుందో తెలియదు, కానీ పైకి మాత్రం కమలాఫలం ఆరోగ్యంలోనే ఉంటుంది. పండులో కనపడుతున్న సూర్యుడు చూడగానే ఈ చిన్నపండు ఆంజనేయ స్వామి వారు హుషారెత్తిపోయాడు. ఆకలికి తట్టుకోలేని ఉయ్యాల్లోంచి జామ్మని పైకి లేచాడు. ఇలా చేతులు పైకెత్తి, అసలు వానరాలు ఎగరగలవు చిన్నప్పటి నుంచి, అది వేరే విషయం. కానీ ఎక్కడ సూర్యుడు, ఎక్కడ ఉయ్యాల్లో భూలోకంలో ఉన్నవాడు? తిరుపతి దగ్గర నుంచి ఎగిరి తిరుమలలో ఉన్నాడు ఆయన ఆ టైంలో. అక్కడి నుంచి పైకి ఎగిరాడు ఆంజనేయుడు. మన తెలుగువాడు చాలాసార్లు చెప్పారు, కొత్తగా చెప్పక్కర్లేదు మీరు. పూర్వం అంజనాదేవి పిల్లల కోసం అక్కడే తపస్సు చేసింది. ఏడు కొండల్లో కొండ పేరేమిటి? అంజనాద్రి. అంజనాద్రికి అంజనాదేవి తపస్సు చెయ్యడం వల్ల పేరు వచ్చింది తప్ప అంతపూర్వం అంజనాద్రి కాదు. అక్కడ ఆవిడ మహాతపస్సు చేస్తే అక్కడే హనుమంతుడు పుట్టాడు కనుక ఇప్పటికి కూడా హనుమంతుడు పుట్టిన చోట తిరుపతి పెడుతున్నప్పుడు కొండ మీద పెడుతుంటే పెద్ద ఆంజనేయుడు విగ్రహం పెట్టారే, ఆంజనేయుడు విగ్రహం పెట్టిన స్థల ప్రాంతంలోనే ఆంజనేయుడు పుట్టాడు. కాబట్టి దేవతల్లో మిగతా వాళ్ళ గురించి మనం చెప్పలేం, కానీ ఆంజనేయుడు మాత్రం గ్యారంటీగా తెలుగువాడు అన్నమాట. అందువల్ల అక్కడ నుంచి బయలుదేరిన స్వామివారు రెవ్వరు పైకి ఎగిరిపోయాడు ఆకాశంలోకి. ఒకటే ఎగరడం. ఒకసారి ఆలోచించండి, సూర్యమండలం ఎంత దూరం ఉన్నది, ఈ నేల ఎక్కడ ఉంది, భూమి ఎక్కడ, రవి ఎక్కడ, అయినా ఎగిరాడు ఆయన. మహాత్ములు కారణజన్ములకి వయస్సుతో సంబంధం లేదు. సింహ శిశురభి నిపతతి మదమలిన కపోల భిత్తిషు. సింహం ఇంత చిన్నపిల్లైనా మదించిన ఏనుగు కుంభస్థలం మీదకు దూకుతుంది, ఎందుకంటే పుట్టుకుతుంది సింహపిల్ల గనక. అది నిజానికి పిల్ల గనక ఏనుగులు జయించలేకపోవచ్చు, కానీ ఉత్సాహం పోదట ఎగిరి సింహం యొక్క కుంభస్థలం మీద దూకి గీకి కిందకి జారిపోతుంది. మహాత్ములు వాళ్ళ వయస్సుతో సంబంధం లేకుండా అలాగే ఉత్సాహమైన కార్యాలు చేస్తారు. ఆయన రివ్వున పైకి ఎగిరాడు. ఆ రోజు అమావాస్య, సూర్యగ్రహణం. ఆకాశ మార్గంలోకి ఎగిరిపోతూ ఉంటే పైకి దేవదానవ యక్షాణం విస్మయ సుమహానుభూతు. దేవతలు, దానవులు, యక్షులు ఈయన్ని చూచి ఆశ్చర్యపోయారట. ఇదేంటండి వీడెత్తున్నాడు, 5 రోజులు కుర్రాడు, ఓన్లీ 5 డేస్ బాలుడు, ఎక్కడో ఆకాశంలో ఉన్న సూర్యబింబాన్ని పండురుకుని పట్టుకోవడానికి వెడుతున్నాడు. జపాపుష్పల్లా ఎర్రగా ఉన్నటువంటి ఈ సూర్యబింబాన్ని ఒక పండురుకుని పైకెగిరిపోతున్నాడని తెల్లబోతూ చూచారట. ఇందాక జపా పుష్పోత్కరూపమం అనేదాన్ని, ఈ దేవదానవ యక్షాణం విస్మయ సుమహానుభూతిని, ఈ రెండింటిని వావిలికొల్ల సుబ్బారావు గారు అత్యద్భుతమైన పద్యాలుగా తెలుగులో అనువాదం చేశారు. ఆయనకు అనువాదం చేయటంలో ఒక స్పెషాలిటీ ఉంది. అప్పుడు మొదట కంద పద్యం తీసుకున్నాడు అనమాట ఆయన. అప్పుడు దాసన పుంబువు చొప్పున జిగిమీరి ప్రాగ్వసుమతీధ్రమునం దొప్పరమున నెగసడి అప్పంకజమిత్రుగా అంచి అతని బట్టన్. అప్పుడు దాసాని పువ్వులే అంటే జపాపుష్పంలాగా, జపాపుష్పాన్ని మీరు ఎలా చూడొచ్చు, రోడ్డు పక్కన కొన్ని చెట్లకి ఎర్రగా పువ్వులు వేలాడతాయి, నిప్పుల్లో ఉంటాయి, అగ్నిజ్వాలలో ఉంటాయి. పూర్వం వాటిని అగ్ని పువ్వులను కూడా పిలిచేవారు, అగ్ని పుష్పాలని. ఇప్పుడు కూడా ఈ ఖమ్మం రూట్లో పెడుతూ ఉంటే కనపడతాయి ఖమ్మము, తర్వాత అదేంటి కల్లూరు, ఆ రూట్లో పెద్ద పెద్ద చెట్లు వాటికి ఎర్రని పువ్వులు వెళ్ళాడతాయి, అది జపాపుష్పం అండి. అలా దాసాని పువ్వులాగా అంతకంతకీ మెరిసిపోతూ తూర్పు దిక్కున ఉప్పరమున ఆకాశంలో కనిపిస్తున్న ఆ పంకజమిత్రుణ్ణి పట్టుకోవడానికి పండునుకుని పైకి ఎగిరాట. ఇక రెండో పద్యంలో మరీ విజృంభించారు ఆయన. ఫలమను బుద్ధి మింటికి చివాలు నతానెగసన్ నవార్కుతో తులితుడు బాలసూర్యునకు తోర్ణమ సమ్ముఖమవుచు మింట చను వలిముఖవాలు మింట జనువాని మహర్షులు దేవ దైత్య యక్షులు కడు విస్మయం పడుచు చూచుచు మిక్కిలి ఊచుచు. అది పండు అనుకున్నాడు ఆయన, అందుకని పైకి ఎగిరాడు. మామూలుగా అయితే ఎగరాడు, ఆకలి వేస్తోంది, ఆకలికి తగిన ఆహారం దొరికింది అనుకున్నాడు. బాగా ఆకలి వేసినప్పుడు మంచి మంచి పళ్ళు దొరికితే వానరాలకు ఆనందం, ఫ్రూట్స్ మీద బతికేటటువంటి జీవులకి పళ్ళు దొరికితే ఎంత ఆనందం అండి. మనం పొద్దున్నే పళ్ళు తినలేం కానీ వానరములు ఎప్పుడూ అపక్వాహారమే తింటాయి, ఈ దుంపలు పళ్ళే తింటాయి. అందులో ఈయన హనుమంతుడు పరిపూర్ణ వానరుడు, అందువల్ల పరిపూర్ణ వానరుడు కాబట్టి పండునుకుని రిమున పైకి ఎగిరాడు. ఈయన ఎలా ఉన్నట్ట, నవార్కుతో తులితుడు, మరొక కొత్త సూర్యుడిలో ఉన్నాడు, లేదా ఆ ఉదయిస్తున్న సూర్యభగవానుడితో పోల్చదగినవాడు. ఈయన సూర్యుడిలో ఉన్నాడు, ఆయన సూర్యుడు, ఈయన మరో సూర్యుడిలో ఉన్నాడు. మహావేగంగా వెడుతున్న ఈ వీరుణ్ణి, ఈ బాలుణ్ణి చూచి, రిమ్ముని ఎగురుతున్నవాడు చూచి మహర్షులు, దేవతలు, దైత్యులు, యక్షులు ఆశ్చర్యపోయారు. వీడు నిజంగా 5 రోజులు కుర్రాడేనా లేక 500 సంవత్సరాలు వాడా? ఏ జీవి అయినా ఇంత చిన్న వయస్సులో పైకి ఎగరగలదా? అథవా ఎగిరితే మాత్రం డాంబరు కింద పడుతుంది కానీ ఇంతసేపు ఆకాశంలో ఉండగలదా? కోతులు ఎగురుతాయి కానీ పైకి ఎగిరితే కొంతసేపు నాక ఏ చెట్టు మీదో వాలాలి, కానీ వీడు వాలకుండా అలా సోలకుండా ఎగురుతూనే ఉన్నాడే అనుకున్నారు కొందరు. అప్పుడు కొందరు ఏమనుకున్నారు, పిల్లతనంబున ఎందే చల్లంబో ఇట్టి శక్తి చేకూరినచో మొల్లమగు యౌవనంబున ఎల్లీలం గ్రాలు నొక్కు ఎతడను కొనగన్. ఇంత చిన్న వయస్సులోనే ఇంత బలం ఉంటే, ఇంత ఉత్సాహం ఉంటే, ఇంత వేగం ఉంటే, మంచి యవ్వనంలో గడుగు పెట్టినప్పుడు, నవయవ్వనంలో గడుగు పెట్టినప్పుడు వీడు ఇంకెంత గొప్పవాడవుతాడు. నవయవ్వనంలో ఇతనికి సాటి వచ్చేవాడు ఒక్కడుండడు, ఇతనితో సమానముగా ఎగరగలిగేవాడు బహుశ గరుత్మంతుడో వాయువో తప్ప మరెవరూ కాదు, అంతటి వాడేతాడు అనుకుని, నువ్వు కీర్తి పొందుదువుగాక అని దీవించారు. ఇప్పుడు సూర్యభగవానుడు చూశాడు మన బాలుణ్ణి. ఓ మై డియర్ శిష్య, భవిష్యత్తులో నా దగ్గర చదువుకోవడానికి రాబోతున్నావు, ఇప్పుడు ముందే దూకొస్తున్నావు అనమాట అనుకుని ఆ కుర్రవాడి మీద జాలి పడిపోయాడు. హనుమంతుడు ఎంత శక్తివంతుడైనా బాలుడు కదా, బాలుడు పైకెగురుతూ ఉంటే సూర్యుడి యొక్క వేడికి కదిలిపోతాడు. ఇతడు కారణజన్ముడు, భవిష్యత్తులో దైత్య నాశనం చేస్తాడు, రాముడికి సీతకి అనుసంధానం చేసేవాడు ఇతడే, ఇతడి వల్లే దేవతలు బతుకుతారు కాబట్టి ఇటువంటి కుర్రవాడిని రక్షించుకోవాలి అనుకున్న సూర్యుడు తన వేడి ఒక్క ఆంజనేయుడి మీద పడకుండా చూశాడు. ఆయన కిరణాలు అంతటా ప్రసరిస్తున్నాయి, ఒక్క హనుమంతుడు వస్తున్న చోట మాత్రం ఆయన కిరణములు న్యాచురల్ ఏసి సహజమైన చల్లదనంతో ఉన్నాయన్నమాట. ఎక్కడ వీపు కాల్చకుండా చుర్రు మరిపించకుండా చూడటం మొదలుపెట్టాడు. చూశారు మరి, భగవంతుడు కూడా మంచి పనులు చేస్తే సాయం చేస్తాడు, పిచ్చి పనులు చేస్తే సాయం చేయడు. కాబట్టి ఎప్పుడు ధర్మమునకు పాటుపడేవాడికి ఆ ధర్మమే దైవ రూపంలో మానవ రూపంలో సహాయం చేస్తుంది, అందువల్ల ఎప్పుడు ధర్మాన్ని రక్షించాలి. ఒక పక్కన సూర్యుడి కటాక్షం, మరొక పక్కన తండ్రి వాయుదేవుడి కటాక్షం. వాయువు కూడా ఈయన ఎగరడానికి సాయం చేశాడు. ఇవి కాక మహాత్ములైన ఋషుల ఆశీస్సులు ఇన్ని ఉండడం వల్ల కొన్ని వేల యోజనముల దూరం ఆకాశంలో ఎగురుతూనే ఉన్నాడు ఆయన. ఎంత ఎగిరినా సూర్యుడి దగ్గరికి వెళ్ళడం అంత తేలిక కాదుగా మరి, అందువల్ల అలా ఎగురుతూనే ఉన్నాడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆయన ఎగరడం వెనకాల కొన్ని బలాలు ఉన్నాయి. పితృబలాచ్చ బాల్యాచ్చ భాస్కరాభ్యాసవాగత. తండ్రి గారి బలం, తన బాల్య చాపల్యం, చిన్నవాడు అవడం వల్ల హుషారు, ఆ ఉత్సాహం వల్ల, సూర్యుడి కటాక్షం వల్ల ఆయన ఎగురుతున్నాడు. భాస్కరుడికి తను చూసినప్పుడల్లా ముచ్చట కలుగుతోంది. సూర్యభగవానుడు హనుమంతుడు చూచి ముద్దు చేస్తూ ఉంటే భలే ఉన్నావు నాన్న, అబ్బా ఆ మూతి, ఆ ముక్కు, ఆ తోక, ఆ కాళ్ళు, ఏ అని వజ్రుడు వరుస్తున్న అరుపులు, ఇవన్నీ ఎంత ఆనందం కలిగిస్తున్నాయో. దా దా నీకే కష్టం లేకుండా చేస్తాను, చిరజీవిగా ఉండు అని దీవిస్తూ ఆ కుర్రవాడిని రమ్మని పిలుస్తున్నాడు. ఆ రోజు ఏమని చెప్పాం మనం? సూర్యగ్రహణం అని చెప్పాం. గ్రహణము నాడు రాహువు ఆయన్ని పట్టుకోవడానికి వచ్చాడు. గ్రహణములు రెండు రకాలు, రాహుగ్రస్త సూర్యగ్రహణం, కేతుగ్రస్త సూర్యగ్రహణం. ఒక్కొక్కప్పుడు సూర్యగ్రహణం నాడు సూర్యుడిని రాహువు పట్టుకుంటాడు, ఒక్కొక్కప్పుడు కేతువు పట్టుకుంటాడు. అందుకే పంచాంగంలో రాహుగ్రస్తమా లేక కేతుగ్రస్తమా, రాహువు పట్టుకుంటాడా లేక కేతువు పట్టుకుంటాడా అని రాస్తారు. ఇప్పుడు ఇది ప్రస్తుతం రాహుగ్రస్తం. అందుకే రాహువు మహావేగంగా సూర్యుడిని పట్టుకోవడానికి బయలుదేరాడు. సూర్యుడు చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు, మింగడానికి ప్రారంభించడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఆ సమయమునకు హనుమంతుడు అక్కడికి వచ్చేశాడు. హనుమంతుడు పైకి ఎగరడానికి 16 నిమిషములు పట్టిందట కేవలం. సూర్యకిరణములు భూమికి రావడానికి 8 నిమిషాలు పడతాయి. ఏది వేదముల ప్రకారం 8 నిమిషములు పడుతుందట సూర్యకిరణం సూర్యుడి నుంచి భూమికి చేరడానికి. హనుమంతుడు 16 నిమిషాలు వెళ్ళాడు. గురువుగారి మీద గౌరవంతో గురువుగారికి రెట్టింపు టైం తీసుకున్నాడు తప్ప, లేకపోతే ఆయన 8 నిమిషాలు వెళ్ళగలడు. ఎప్పుడైనా గురువుగారిని తండేసి ఆయనకంటే ముందు వెళ్ళిపోయిన పక్కన గంటి వెళ్ళకూడదట. శాస్త్ర ప్రకారం గమన విరోధం న కుర్యాత్, అంటే గురువుగారి యొక్క గమనమునకు ఆటంకం కలిగించకూడదు. కొంతమంది చూసారు అడ్డం పడిపోతారు, ఆయనకంటే ముందు వెళ్ళిపోయి లేకపోతే పక్కకి ఇలా తోసి రథాలు ఊరేగింపుల్లో అయితే చెప్పేక్కర్లా, ఆ మధ్యన పల్లకి ఊరేగింపులు అయితే అప్పటిదాకా ప్రారంభం మొదట్లోనే పట్టుకున్నాం, తర్వాత నన్ను గెంటేశారు. ఎవరికి వాడికే వీడియోలో వాడే కనపడాలి. కాబట్టి అది గమన విరోధము అంటారు అన్నమాట. చాలా చిత్రంగా ఉంటుంది తెలిసిన, అంత కష్టపడి పల్లకి పోసాక ఆఖరి రాజకీయ నాయకులు వస్తారు, మీరు తప్పకుండా ఒక క్షణంలో పెట్టి పల్లకి కింద బుధం పెట్టి తీయండి ఫోటోలు వీడియో అంటారు. ఇక చూసేవాళ్ళంతా వీడియో పోసారు అనుకుంటారు. ఈ మధ్యన అదేగా కొత్తగా రథాలు తయారు చేయడారు, ఆ రథాల దగ్గర ఒక్క పురోహితుడు, ఒక అర్చకుడు, లేకపోతే ఒక ఇంకోడు ఉండడు, పాప మంత్రం చదివాడు ఉండడు, వీళ్ళే ఈ నాయకులు నిలబడతారు. ఇక వీళ్ళే లోపల పెట్టేస్తారు. ఏం దౌర్భాగ్యం వచ్చిందండి బాబు, రామచంద్రుడు అంతటి వాడు వశిష్ఠాదుల్ని ముందు పెట్టుకుని వెనక వెళ్ళాడు ఆయన. ఇప్పుడు వశిష్ఠుడు లేడు, విశిష్ఠుడు లేడు, అవశిష్ఠులు మిగిలిపోయారు మనకి, ఈ దిక్మాల అవశిష్టాలు. దీనివల్లే దేశం చాలా పాడైపోతుంది. ఎక్కడ చూసినా అన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప దేవుడి మీద ఏం భక్తి ఉందండి? దేవుడిని కేవలం తమ రాజకీయాల కోసం వాడుకునేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈ కాలంలో కూడా భగవంతుడిదే వల్ల ఒక్క యోగి, ఒక మహాత్ముడు, ఒక నరేంద్రుడు దేశానికి దిక్కై తోచాడు, లేకపోతే అవి లేదు మనం. ఇప్పుడు హనుమంతుడు అక్కడికి వేగంగా వెళ్ళి ఈ రాహు అక్కడికి రాగానే సూర్యుడిని వదిలేసేట ఆయన. సూర్యుడు చుట్టూ తిరిగి సూర్యుడిని మింగాలనుకున్నవాడు రాహుని చూడగానే ఇదేదో కొత్త ఫ్రూట్ అనుకున్నాడు ఆయన. ఆ పూట ఆకలితో ఉన్న ఆయనకి ఎదురుగుండా కనపడుతున్న ప్రతి వస్తువు ఒక పండులాగే ఉంది. అసలు ఆంజనేయుడే పండులో ఉన్నాడు. చిన్నప్పుడు పండు అంటారే, మా అబ్బాయి పండులో ఉంటాడండి, అందుకే పూర్వం పండు అని పిలిచేవారు. ఆంజనేయుడు నిజంగా ఓ పండులో అందంగా ఉంటాడు. సూర్యుడు ఆయనకి పండులా కనపడ్డాడు. ఇప్పుడు బొండులో ఉన్న రాహువు కూడా పండులోకి కనపడ్డాడు. సూర్యుడు వదిలి అమాంతంగా రాహువుని రెండు చేతుల మీద పట్టుకున్నాడు. ఇక చూడండి, రాహు గారి ప్రాణం పై ప్రాణం పైనే పోయింది. పిల్లవాడు చూస్తే 5-6 రోజుల పిల్లవాడు, ఈ పిల్లవానరం వచ్చి రాహువుని ఇలా పట్టుకోవడంతోటే రాహువు రెక్కలు పట పటపటలు ఆడిపోయాయి, ఎముకలు విరిగిపోయాయి. వాడు గావు కేక వేసి, వారి బాబోయ్ ఏదో ఒక మహాభూతం మహాపిశాచం నన్ను పట్టుకుని నా శరీరం అంతా విరిచేస్తోంది, నన్ను మింగేస్తోంది, సూర్యుడు మింగే నన్ను కూడా మింగే మహాభూతం వచ్చింది అనుకున్నాడు వాడు. కీచ్ కీచ్ అన్నాడు. అసలే వాడికి తలకాయ లేదు. తలకాయ ఏమో కేతువును మొండెం వీడును ఉన్న మొండెం కూడా గట్టిగా పట్టుకున్నట్ట. ఈ మొండెం గడికి గండం వచ్చింది. ఎంత కష్టం వచ్చింది ఆ దెబ్బకి ఉడికిపోయి ఈ భూతము నుంచి ఎలా రక్షించుకోవాలని భావించి అతి కష్టం మీద ఆ రెండు చేతులు ఇలా విడిపించుకుని దూరంగా తోసి జై పరమేశ్వర అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయాడు. రెండు నిమిషాలు అయితే మింగేసేవాడు మన ఆంజనేయ స్వామి గారు. అందుకే ఆంజనేయుడు మన పక్కన ఉంటే మనం ఎవరికీ భయపడక్కర్లా. తుమరక్షక కాహూకోడర్న, నువ్వు మాకు రక్షకుడివి, ఇంకెందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి, అవునా? హనుమంతుడు గట్టిగా పట్టేసుకుంటే ఆ పక్కనున్నాయండి, మనం ఎవరికి భయపడక్కర్లా, అన్ని గండాల నుంచి రక్షిస్తాడు. అంటే భయపడక్కర్లేదన్నాం కదా, అందరితో తగాదా పెట్టుకోకండి. అనవసరంగా ఎవడైనా మనకు ఒక కష్టం ఇస్తే ఆ కష్టం నుంచి నష్టం నుంచి ఆయన రక్షిస్తాడు. మనకిగా మనం ఇతరులతో గిల్లి కజ్జా పెట్టుకుని అప్పుడు రక్షించబడకూడదు. గిల్లి కజ్జా పెట్టుకోవడం తెలుసుగా, తాతగారు హాయిగా తన దారిని ఆయన కూర్చున్నటువంటి వీళ్ళు గిల్లి అని యుద్ధం చేయకూడదు, అది గిల్లి కజ్జా. అలాగే ఎక్కువ కటుగా కూడా మాట్లాడకూడదు. అమ్మా తప్పుకోండి అని మెల్లగా పలకాలట. కటుగా పలకడం వల్ల తపశ్శక్తి తొలగిపోతుంది. మృదువుగా పలకాలి. ఎంత దుర్మార్గుడితో అయినా సరే కటుగా పలకవలసిన సందర్భాలు కొన్ని ఉంటాయట. తప్పుగా అనకూడదట, కొంత తప్పుకోండమ్మా అని చాలా మృదువుగా పలకాలి. మృదువాక్యం వల్ల తపశ్శక్తి పెరుగుతుంది. ఇవన్నీ శాస్త్రాలను ఇవ్వాలి. మన మంచితనంతో పాటు వాక్కు కూడా బయటికి రావాలి. అందువల్ల గురుభక్తి కలిగిన వారికి చెబుతాం మేము. గురుభక్తి లేని వాడికి ఎందుకు చెబుతాం? రోడ్డును పోయేవాడికి ఎందుకు చెబుతాం? మీరంతా శ్రద్ధతో వింటారు కనుక, ఆచరణలో పెడతారు కనుక, మీరు గురువు గారి కోసం అవసరమైతే ప్రాణము కూడా ఇస్తారని నాకు నమ్మకం కలిగి వాడు చెప్పారు. ఇప్పుడు హనుమంతుడు అలాగా అతని నుంచి దూరంగా నెట్టబడ్డాడు. నెట్టబడి కూడా మళ్ళీ రాహు కేసు పరిగెత్తాడు. దాంతో రాహు అక్కడి నుంచి ఒకటే పరిగెత్తాడు. 1, 2, 3 అని సిటీ బస్సు కోసం పరిగెత్తి వేడి ఉంటాడు. అలా పరిగెత్తుకు పోయాడు. ఒకటే పరుగును వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హడిలిపోయి సయంద్ర భవనంగత్వా సరోష సింహికా సుత అబ్రవీద్ భృకుటిం కృత్వా దేవం దేవగణైర్వృతోము. అక్కడ నుంచి సూర్యుడి దగ్గర నుంచి ఏకధాటిగా ప్రయాణించి పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి చివరికి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఎవరు? రాహు. స్వర్గానికి వెళ్ళిన సమయంలో ఇంద్రుడు చక్కగా సింహాసనం మీద కూర్చున్నాడు. పక్కన శచీదేవి ఉన్నది. ఎదురుగుండా రంభ ఊర్వశి వంటి అప్సరసలు నృత్యం చేస్తున్నారు, హాయిగా డ్యాన్స్ చేస్తున్నారు. ఈయన చూస్తున్నాడు. ఇంత ముచ్చట్టలో వాళ్ళున్న సమయంలో చప్పట్లు తరుస్తూ ఇంద్ర రక్షించు రక్షించు అంటూ పరుగు పరుగును అక్కడికి వచ్చేశాడు రాహు. ఈ రాహువుని చూచి, అతని శరీరాన్ని చూచి, అతని కంపించిపోతున్నటువంటి మాటలను చూచి తెల్లపోయిన ఇంద్రుడు ముందు కాస్త స్వస్థత పొందు, ఇక్కడ కూర్చో, ఆ తర్వాత చెబుదువుగానంటే ఇంకేం స్వస్థత, నా బతుకే అస్వస్థతలో వెళ్ళిపోయింది, రక్షించన్నట్ట. నాయన ఇంతకీ ఏం జరిగిందన్నాడు ఆయన. నువ్వు ఇంత మోసగాడి అనుకోలేదు ఇంద్ర అంటూ మళ్ళీ రెచ్చిపోయాడు రాహు. అనవసరంగా నా మీద అభాండాలు వేస్తున్నావు కానీ నేనేం చేశాను మోసం అన్నాడు ఆయన. ఏం చేసావా? ఒకప్పుడు దేవదానవులకు ఇచ్చిన వరం ఇవాళ తప్పావు. మీరు మేము కలిసి పాలసముద్రం చిలికాం. ఆ పాలసముద్రం నుంచి అమృతం వచ్చాక ఘోర యుద్ధం జరిగింది దేవదానవులకు. అప్పుడు అమృతాన్ని పంచిపెట్టడానికి విష్ణు మోహిని రూపంలో వచ్చాడు. మేం రాహుకేతువులం దేవతల వేషాలు వేసుకుని దేవతల పంక్తిలో కూర్చుని అమృతం తాగబోతూ ఉండగా సూర్యుడు చంద్రుడు మా గురించి విష్ణువుకి చెప్పారు. వెంటనే విష్ణువు మా శిరస్సును అరిగిపారేశాడు. దాంతో మేము చచ్చిపోయాం. అయినప్పటికీ బ్రహ్మగారు జాలిబడి మమ్మల్ని గ్రహాలను చేశాడు రాహుకేతువులనే పేరుతో. ఆ తర్వాత నువ్వు మాకేమని వరం ఇచ్చావు? ప్రతి పూర్ణిమ నాడు అమావాస్య నాడు రహస్యముగా సూర్యచంద్రుల్ని తాకండి. సంవత్సరమునకు ఒకసారో రెండుసార్లు గ్రహణాలు వస్తాయి. గ్రహణం రోజున రాహువు కానీ కేతువు కానీ సూర్యుడిని కాసేపు చంద్రుడిని కాసేపు ఆ గ్రహణం నాడు మింగండి అని మాకు వరం ఇచ్చాం. నీ వరం వల్ల మేము అప్పుడప్పుడు గ్రహణం అనే పేరుతో సూర్యుడిని చంద్రుడిని పట్టుకుంటున్నాం, సూర్య చంద్రగ్రహణాలు ఏర్పాటు చేస్తున్నాం. చాలా కాలంగా ఈ నియమం సాగుతోంది. నువ్వెప్పుడు ఈ నియమంలో పుల్ల పెట్టలేదు, వేలు పెట్టలేదు, కనుక ఈ నియమం సక్రమంగా సాగుతోంది. కానీ ఈనాడు ఏం జరిగింది? ఈనాడు పర్వకాలంబు ఏనేగమ రెండు రాహువే తెలిచెజుమి భానుని బట్టగ నావుడు దీనుని తాను రడించి తెప్పున లేచెల్. ఈరోజు పర్వకాలం, సూర్యగ్రహణం, సూర్యుని పట్టుకోవడానికి నేను వెళ్ళాను నీ ఏర్పాటుగా. అందువల్ల నీ ఏర్పాటు ప్రకారంగా అక్కడికి వెళ్ళి సూర్యుడిని పట్టుకోబోయాను. ఆ సమయంలో ఇంకో రాహు వచ్చాడు అక్కడికి. ఈ కొత్త రాహు తోకతో ఉన్న రాహు. అమ్మవ అమ్మవాడు ఎంత బలవంతుడో తెలుసా? ఈ అసలు రాహువు కంటే ఈ డూప్లికేట్ రాహు బలవంతుడు, పరాక్రమవంతుడు. వాడు వచ్చి రెండు చేతులతో నన్ను పట్టుకోగానే నా ఎముకలన్నీ విరిగిపోయాయి. ఏదో దేవుడి దేవుళ్ళ నాకు ఇంకా ఆయువు ఉంది కనుక వాడిని తోసి పక్కకి తప్పించుకుని నీ దగ్గరకు వచ్చాను. ఇంద్రా, ఇది నీ కుట్ర కాదంటవా? రాహువునైన నన్ను పంపి ఇంకో రాహువుని అక్కడికి పంపుతావా? రాహు మీదకి రాహువుని బాహువులతో పట్టుకోమని ఉసిగొలుపుతావా? ఇది నీకు న్యాయమా అన్నాడు ఆయన. అత అన్యో రాహు అసాధ్య, మరో రాహు వచ్చి సూర్యుడిని పట్టుకోవడం ఏమిటి, నేను పెడితే నన్ను పట్టుకోవడం ఏమిటి అనగా, అప్పుడు ఇంద్రుడు తెల్లబోయి, నేను బ్రహ్మని కాదు సృష్టి చేయడానికి. నేను ఏదైనా కోపం వస్తే వజ్రంతో ఎవడైనా కొట్టి చంపుతాను, లేదా అప్పుడప్పుడు సాగు దెబ్బలు తింటాను, వరాలు ఇస్తాను, తప్ప బ్రహ్మలాగా కొత్త సృష్టి చేయలేను. అందున రాహుగ్రహం, కేతుగ్రహం వంటి గ్రహాలను సృష్టి చేసే శక్తి నా దగ్గర ఎక్కడుంది? రాహు అయిన నువ్వు సూర్యుడిని పట్టుకోవడానికి వెడితే నిన్ను ఇంకో రాహు పట్టుకున్నాడా? అది రాహు అయి ఉండదు, దాని సంగతి ఏమిటో చూస్తాను అని ఓదార్చి లే బయలుదేరాను. నీతో పాటు నేను వస్తాను, నువ్వు మాకు ఆ రాహు ఎక్కడున్నాడో, సూర్యమండలం ఎక్కడున్నదో దారి చూపించు, నీ వెంటనే వచ్చి ఆ కొత్తవాడు ఎవడో శిక్షిస్తాను అని పలికాడు. ఇలా పలికి ఉత్పపాతాసనం హిత్వా చోద్వహన్ కాంచనీం స్రజం, సింహాసనం మీద నుంచి లేచాడు. భార్యామణి ఆయనకి ఒక గొప్ప హారం ఇచ్చింది. ఎక్కడికైనా భర్త పెడుతున్నప్పుడు భార్య తనంత తాను ఏదైనా ఒక కండువాయో ఒక గొలుసో ఇలాంటివి ఇస్తే, లేక ఒక పుష్పం ఇస్తే ఆ పనిలో వారికి విజయం కలుగుతుంది, లేకపోతే అపజయం కలుగుతుంది. ఆయన అదృష్టం బాగుండి భార్య గొలుసు ఇచ్చింది కాబట్టి బతికాడు కాదు, లేకపోతే ఆంజనేయుడి దెబ్బకి ఆ రోజు ఆయనే ఇంద్రుడు వెళ్ళిపోయేవాడే. అసలు ఇంత కథ జరిగేది కాదు. ఈ హారం తీసుకుని మన ఇంద్రుడు మెళ్ళలో వేసుకున్నాడు. ఇది తర్వాత ఈ కాంచన హారమే వాలికి ఇచ్చాడు ఇంద్రుడు. ఇది చాలా గొప్పది. ఈ హారం మెడలో వేసుకున్నవాడికి అపూర్వ బలం వస్తుందన్నమాట. ఈ విధంగా శచీదేవి ఇచ్చిన ఒక గొలుసు, ఒక గొప్ప కాంచన హారం ఇంద్రుడు మెడలో వేసుకుని లేచి నిలబడి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. చెప్పాక కొన్ని సందర్భాల్లో వావిలకొల్ల సుబ్బారావు గారి పద్యాలు మనం కొటేషన్ ఇచ్చుకోవాలి. వాసవుడిట్లు లేచి అతిభాసుర కాంచన వాలదాల్చి కైలాస నగాగ్ర సన్నిభములాలిత భూషణ భూషితంబు ఘంటా సముదాయ వర్ణములు నాలుగు కొమ్ముల గౌరు నెక్కి వేవేసనే రాహుమున్నుగా రవిప్లవగార్భకులున్న చోటికి. ఈ విధంగా ఇంద్రుడు లేచాడు. ధగధగ వెలిగిపోతున్న బంగారపు గొలుసు మెడలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఒక ఏనుగు దగ్గరికి వెళ్ళాడు. ఆ ఏనుగు కైలాస నగాగ్ర సన్నిభము, కైలాస పర్వతం అంత ఎత్తుగా తెల్లగా ఉంది. కైలాస పర్వతం తెల్లగా ఉంటుందిగా మంచుకొండ, అది ఎత్తయింది. అంటే ఈ ఏనుగు కూడా తెల్ల ఏనుగు, అంత ఎత్తైన ఏనుగు. దానికి రకరకాలైన ఆభరణాలు ఉన్నాయి, ఒళ్ళంతా నగలతో అలంకరించారు. దాని మెడలో ఇంతంత గంటలున్నాయి. అది నడుస్తూ ఉంటే ఆకాశంలో ఆ గంటలు గణ 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 శబ్దం చేస్తాయి. నాలుగు కొమ్ములు అంటే నాలుగు దంతాలు ఉన్నాయి. కొమ్ములంటే మన్నెత్తి మీద కొమ్ములు కావు, పశువులు కొమ్ములు కావు. తెలుగులో కొమ్ము అంటే దంతం అని కూడా అర్థం. అందుకే ఏనుగు ఏనుగు తెల్లన, ఏనుగు ఏనుగు నల్లన, ఏనుగు కొమ్ములు తెల్లన అని పూర్వం పాట పాడేవారు. తెలుగు పిల్లలు నీ ముఖం ఏనుగు కొమ్ములు ఉంటాయేటి అంటారు, కానీ వీళ్ళ తెలివితేటలు మండిపోయిన తెలుగు రాక. కొమ్ము అనే శబ్దమునకు దంతము అని కూడా అర్థం అనమాట. ఒక్కో పదానికి ఎన్నెన్ని అర్థాలు ఉంటాయండి. ఆ మధ్యన ఒక ఆయన కమనీయమగు మెడ కప్పుగాగా, మెడకి కప్పు ఏమిటి అంటే ఇంగ్లీష్ కప్పు అప్పుడే ఆ రోజుల్లో ఉందని అడిగాడు ఆయన పోతన భాగవతుల పద్యమని. ఇది ఇంగ్లీష్ కప్పు కాదురా బాబు, తెలుగులో కప్పు. తెలుగులో కప్పు అంటే నలుపు. శ్రీకృష్ణుడి మెడ నల్లగా కనపడి అదొక అందంగా ఉందన్నారు కాబట్టి తెలుగులో కప్పు అంటే నలుపు. అలాగే గౌరు అంటే ఏరుగు, గౌరు అంటే ఏరుగు, కొమ్ము అంటే దంతం అని అర్థం. ఎప్పుడు ఐరావతం వంటి ఏనుగులకి దిగ్గజములకు దిగ్గజాలని ఉన్నాయని చెప్పాక మీకు, తూర్పు దిక్కున ఐరావతం ఉంటుంది. ఆ తర్వాత సుప్రతీకం, అంజనం, అభ్రమము, కపిలము. ఈ ఏనుగులకి నాలుగేసి దంతాలు ఉంటాయి. అందువల్ల ఆ ఏనుగులు పవిత్రమైన ఏనుగులు, ఆ నాలుగు దంతాలతో ఎంత శోభతో ఉంటాయో. అన్ని ఏనుగులు తెల్లగా ఉండవు. అంజనము అని ఒక ఏనుగు ఉంటుంది, అది కాటుకలా నల్లగా ఉంటుంది. సుప్రతీకం అనే ఏనుగు ఉంటుంది, అదొక రకమైన ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అభ్రము అని ఉంటుంది, అది మళ్ళీ నీలంగా ఉంటుంది, నల్లగా కాదు నీలంగా ఉంటుంది అన్నమాట. కపిలము అని ఉంటుంది, అది పూర్తి నలుపు కాదు తెలుపు కాకుండా గోరువచన వర్ణంలో ఉంటుంది, ఒక రకమైన బూడిద రంగులో ఉంటుంది. అలా ఒక్కొక్క ఏనుగు ఒక్కొక్క రంగు ఉంటాయి. ఈ ఏనుగు పూర్తిగా తెలుపు, ఐరావతం. ఐరావతం అంటే తెల్ల ఏనుగు, వెల్ల ఏనుగు అది. ఆపాద మస్తకం తెలుపు, దంతాలు తెలుపు, మంచి కైలాస పర్వతంలో ఉంటుంది. అటువంటి ఆ ఏనుగు మీదకి రాహువు ముందు వెడుతూ దారి చూపిస్తూ ఉండగా తాను కూడా వెళ్ళాడు. వెడుతున్నంతసేపు ఈ ఏనుగు చక్క 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 ఆకాశంలో పరిగెడుతూ ఉంటే గణగణగణగణ శబ్దం అవుతోంది, ఘంటా శబ్దం. ఆ ఘంటా శబ్దం మనోహరంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది, అది వింటూ వెళ్ళాడ. స్వర్ణ ఘంటాట్టహాసనం, పైగా స్వర్ణ గంటలు అవి, ఏది ఇత్తడి గంటలు కాదు, బంగారపు గంటలు. పైనంతా బంగారం, లోపల ఏదో ఉంటుంది కొంచెం పోత, అందుకే అది మృదువుగా మధురముగా ధ్వనిస్తూ ఉంటుంది. అటువంటి ఘంటా శబ్దం వింటూ వెళ్ళాడు ఆయన. కొంతసేపలో వెళ్ళారు, సూర్యభగవానుడు ఉన్న చోటికి వెళ్ళారు. ఆ సమయంలో సూర్యభగవానుడు నడినెత్తికి వస్తున్నాడు. అయినా ఆంజనేయుడు పట్టు విడిచిపెట్టకుండా సూర్యబింబం చుట్టూ తిరుగుతూనే ఉన్నట్టు, ఇంకా మింగడానికి. ఇప్పుడు సూర్యుడు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు, ఎలా పట్టుకుందో ఎలా మింగాలో తిరిగట్లేదు ఆయన. కొంచెం మాత్రం మూతి కాలింది, సూర్యుడు బాగా వేడెక్కుతున్నాడు కదా, ఈ కుర్రవాడి మీద జాలి కొద్దీ వేడి తగ్గించుకున్నా స్వతసిద్ధమైన వేడి కొంత ఉంటుంది. అందువల్ల ఏమైంది, మూతి కొంచెం కాలింది. అప్పటి నుంచి ఆంజనేయుడి మూతి ఎర్రగా అయిపోయిందట. మీరు కూడా కావాలంటే ఏ నిప్పులనైనా తాకండి, కాకపోతే మన మూతి ఎర్రగా అవదు, నల్లగా మచ్చలు ఏర్పడతాయి. ఆంజనేయుడు కాబట్టి ఆయన మూతి ఎర్రగా అయింది. ఎందుకంటే ఇలాంటి కుర్రాడు ఒకడు పురాణం విన్నాడు, ఆంజనేయుడు సూర్యుడిని పట్టుకోవడం వల్ల మూతి కాలి ఎర్రగా అయిందండి, అయితే రేపు పొద్దున్న నేను స్టవ్లో మూతి ఎట్టినాండి అన్నాడు. నువ్వు స్టవ్లో మూతి ఎడితే ఇక జీవితంలో అన్నం తినలేవు. ఆయన ఆంజనేయుడు, నీ ముఖానికి నువ్వు భూంజనేయుడు విని, నీకు ఆయనకి పోలికి ఏమిటి. మనం ఆంజనేయుడిలో ఉన్న మంచి లక్షణాలు తీసుకోవాలి కానీ అన్నీ తీసేసుకోకూడస్తామా. ఆయన నిప్పును ముట్టుకున్నట్టుగా నువ్వు ముట్టుకుంటేనాగా. శంకరాచార్యుల వారు ఓ సీసా తగట్ట కావాలని శిష్యుల కోసం, శంకరాచార్యులు చూసిన శిష్యులు మేము కూడా పీఠం పెట్టి మేము కూడా గురువులు అయిపోవాలనుకున్నారులేండి. కొద్ది రోజులు పోయాక ప్రతి వాడికి తానే గురువు అవ్వాలనిపిస్తూ ఉంటుంది. అందుకని కావాలని గురువు గారు ఏం చేశారు, ఓ రోజున శీసా పుచ్చుకున్నారు. ఆయసిన మధ్య మా గురువు గారు పుచ్చుకున్నారు శీసా అని వీళ్ళు కూడా తలో శీసా పుచ్చుకున్నారు. మన్నాడు గురువు గారు ఎర్రగా కాల్చిన శీసం తాగాడు, శీసం తాగి ఇప్పుడు శిష్యులకే చూశాడు అన్నారు వాళ్ళు. అంటే మాట్లాడలా, ఎరండి అన్న శీసా పుచ్చుకున్నారుగా, మరి శీసం సంగతి ఏమిటంటే చచ్చిపోతామండి, మీరంటే శీసా శీసం పుచ్చుకుంటారండి, ఇప్పుడు మాకు అర్థమైందండి, ఇంకెప్పుడు మేము మోసం చేయవండి అన్నారు. శీసం మాట దేవుడు అరుగు, ఒక దెబ్బకి ఎగిరిపోతారు. కాబట్టి మహాత్ములైన గురువులను అన్ని విషయాల్లో మీరు ఎక్కడ అనుకరిస్తారు, ఆయన చేసినట్టు మీరు చేయాలంటే ఆయనలో ఉన్న అన్ని శక్తులు నీకు రావాలి. నేను నెత్తి మీద చేయబెట్టి దీవించాను, నువ్వు చేయితే దీవిడిస్తే నీ చెయ్యి ఎగిరిపోతుంది రేపొద్దున. కాబట్టి అన్ని వేళలా కుదరదు. నేను ఏదో ఒక శిష్యుడి మీద ప్రేమతో ఒరే అని పిలిచాను కదా అని నా పక్కన ఉన్నటువంటి అసిస్టెంట్ వాడు ఒరే అని పిలిచాట, మర్నాడు వాడు పళ్ళు ఓడిపోయి దెబ్బకి. ఎరా గురువు గారు ఒరే అంటే ఊరుకుంటూ నువ్వు ఒరే అంటావురా సరేరా అన్నారు. ఆ తర్వాత ఇంక నోట్లో పడలేదు. గురుగారి పళ్ళు అని డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి కట్టుడు పళ్ళు వేయించుకున్నాడు మళ్ళీ నా డబ్బులతో. కాబట్టి చెప్పేది ఏంటంటే, అన్ని వేళల్లో ఒక మహాత్ముడిని అనుకరించాలంటే మనకు ఆ స్థాయి ఆ శక్తి కావాలి. ఆంజనేయుడి మూతి మాత్రం ఎర్రబడింది, ఆయన వంశస్థులందరికీ అలాగే ఎరుపు వచ్చింది. ఇప్పుడు మారుతి అలా సూర్యుడు చుట్టూ తిరుగుతున్న సమయానికి ఇంద్రుడు రాహువు వచ్చారు. ఒరి మళ్ళీ వచ్చావరా ఇందాకటి పొండా అని రాహువు కేసిలా దోక్కారే, ఇంద్ర ఇంద్ర రక్షించు, ఇదేదో భూతం నన్ను మింగేస్తోంది అని రాహువు ఎగిరి ఇంద్రుడి వెనక దాక్కున్నాడు. ఇంద్రుడు ఎరుగు ముందుకు వచ్చింది. ఇప్పుడు ఇక ఆంజనేయుడికి ఆకలితో ఉన్నాడేమో, ఏది కనపడితే అది ఫ్రూట్ కింద ఉంది. ఈ ఏనుగు తెల్లగా ఉండి దగ్గరకు వస్తుంటేది ఏదో తెల్ల పండు అనుకున్నాడు ఆయన. సూర్యుడు ఎర్ర పండు, రాహు ఏమో విచిత్రమైన పండు, ఇప్పుడేమో ఇది తెల్ల పండు అనుకుని ఐరావతం తొండం పుచ్చుకుని ఇలా రాగాడు. ఆ దెబ్బకి ఐరావతం గిజగిజగిజలాడిపోయి తల్ల కిందులు అయిపోయింది. ఇంద్రుడు డాంబుని పడ్డాడు, అది ఆకాశం కాబట్టి సరిపోయింది. ఆకాశంలో వెల్లకితల పడిపోయాడు, ఆయన కంగారు పడిపోయాడు. ఆ సమయంలో రాహుడు ఏం చేశట, రాహోర్ విక్రోశమానస్య ప్రాగేవ అలక్షితం స్వరం శృత్వా ఇంద్రోవాచ మాభైషీహి అహమేనం నిషోదయే యంద్ర ఇంద్రేతి సంత్రాసాన్ ముహుర్ముహుర భాషత. ఈ రాహు కంగారు అడిపోయి ఏనుగేమో పడిపోతోంది, ఏనుగు మీద ఇంద్రుడు పడిపోయాడు, ఈలోపు కుర్రాడు మీదకు వస్తున్నాడు. అందుకని ఇంద్ర ఇంద్ర ఎంత బారాశారండి వాల్మీకి మహర్షి, ఇంద్ర ఇంద్రేతి ఇంద్ర ఇంద్ర అని ఒడిగిపోతూ, రక్షించు బాబోయ్ రక్షించు, నీకు పుణ్యం ఉంటుంది, విష్ణుమూర్తి చక్రం కంటే వీడి చేతుల్లో ఎక్కువ బలం ఉన్నట్టుంది. ఆ చక్రం ఒక్క దెబ్బకి తలకాయ నరికింది, వీడు గిల్లేస్తున్నాడు రొక్కుతున్నాడు నొక్కి ఎముకలన్నీ పటకా పటకా విరగొట్టేస్తున్నాడు. రక్షించరగా కింద పడిపోయిన ఇంద్రుడు కంగారు పడకు, మా భైషీహి భయపడకు, నేనున్నానుగా ఇంద్రుణ్ణి వాడి సంగతి చూస్తాను అన్నాడు. అనేలోపే ఐరావతాన్ని పుచ్చుకుని విసిరి వదలు పారేశాడు కొన్నాడు. ఐరావతం కిలోమీటర్ దూరంలో పడింది అక్కడ. ఆ దెబ్బక దులుపుకుని ఇంకెప్పుడు ఇలాంటి తోటికి నన్ను తీసుకురా, కావాలంటే వాకింగ్ వెళ్ళిపోరు, కానీ నడకన వెళ్ళు, అంతేకాని ఇటువంటి మహాశక్తుల దగ్గరికి నా మీద పెడితే నేను ఎగిరిపోతాను, ఇంద్ర అటాట అంటూ ఆ ఏనుగు కూడా పారిపోయింది. దాంతో ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. రాహు ముందు బరువు పోయింది, ఎక్కించుకున్న ఏనుగేమో కింద పారేసిపోయింది. బాబోయ్ ఈ కుర్రాడంటే భయమని ఏనుగు అన్నది, రాహు ఒడుగుతున్నాడు తాను పడిపోయాడు. దాంతో ఒళ్ళు వండిన ఇంద్రుడు వజ్రం పుచ్చుకుని పట్మను కొట్టాడు హనుమంతుడు. ఆ బాలుడి దవడ కొంచెం పగిలి దెబ్బ తగిలి ఢామ్ అనే శబ్దంతో ఆ పై నుంచి కిందకు వచ్చాడు. వజ్రాయుధం దెబ్బ ఎవరికైనా ఎంతో కొంత తగలాలి అని బ్రహ్మగారు వరం ఇచ్చాడు కాబట్టి ఆ వరం ప్రకారంగా వజ్రం దెబ్బ తగిలి కుర్రవాడు కింద పడిపోయాడు. అంత ఎత్తు సూర్య భగవానుడి దగ్గర నుంచి మేరుపర్వతం గుహలో పడిపోయాడు. మేరుపర్వతం మీద పడ్డాడు. అప్పుడు ఆయన ఎడమ దవడ పగిలింది. ఎడమ దవడ పగలడం వల్ల అప్పటి నుంచి ఆయన్ని హనుమాన్ అన్నారు. హనువు అంటే దవడ, పగిలిన దవడ కలిగి అది మళ్ళీ అతుక్కున్నవాడు కాబట్టి హనుమాన్ అన్నారు. కాబట్టి దవడ పగిలినవాడల్లా హనుమంతుడు కాదు, పగిలిన దవడతో అతుక్కుని మళ్ళీ గొప్ప పనులు చేస్తే హనుమాన్. దాంతో వాయుదేవుడికి కోపం వచ్చింది. ఈ ప్రపంచంలో ఎవరికైనా తమ పిల్లల మీద ప్రేమ ఉంటుంది, పిల్లల మీద ప్రేమ లేనివాడు ఎవడుంటాడు, మరీ బొత్తిగా పావో పులో అయితే తప్ప. పావులు పుట్టి పుట్టగానే తమ బిడ్డలు తింటాయి. పావులు పుట్టి పుట్టుకంటే నేను చెప్పేది, ఓ ఆడపావు ఉంది అది గుడ్లు పెడుతుంది, ఆ గుడ్లు పెట్టినప్పుడు ఆడపావుకి విపరీతమైన ఆకులు వేస్తుంది, దాదాపు 100 నుంచి 1000 గుడ్లు పెడతాయండి అవి, ఆ గుడ్లలో సగం తినేస్తాయట అవి. అన్ని గుడ్లు కనుక పావులైతే ఇక మొత్తం నాగులంతా పావులు మయమే మనం ఉండవు. అందుకనే భగవంతుడు తన సంతానాన్ని తానే తినే లక్షణం దానికి పెట్టాడు. పులి కూడా అంతే, 4-5 పిల్లలు పెడితే అది 2-3 పిల్లలు తినేస్తుంది, ఎక్కువ పిల్లల్ని తినేస్తుంది ఆకలికి తట్టుకోలేక. అందుకే పులిలాగా నీ పిల్లలు నువ్వే తింటావురా అని పూర్వం తమ పిల్లల్ని చంపే దుర్మార్గుల్ని తిట్టేవారు. కానీ సహజంగా మిగతా వాళ్ళందరికీ తమ పిల్లల మీద ఎంతో కొంత ప్రేమ ఉంటుందన్నమాట. తమ పిల్లవాడు నల్లగా ఉన్నా సరే మా పిల్లాడు ఎంత అందంగా ఉన్నాడు కదండి అంటారు. దిక్కుమాలు ముక్కు చెవిడుతూ వాడు చూస్తే, పగలు చూస్తే, రాత్రి కల్లోకి వచ్చిన మా అబ్బాయి బంగారం అంటారు. ఒక్కొక్కళ్ళ పిల్లలు మా దగ్గరకు వస్తూ ఉంటారు. తల్లి తండ్రి రావడంతో గురువుగారు మా అబ్బాయి భలే పాడతాడండి, ఏదైనా శుక్రాంబరధరం పాడు అంటే వాడేమో అతిగా చిక్కాం అని పాడతాడు. వాడు ఎంత బాగా పాడేస్తాడు కదా గురుగారు, ఘంటసాలకి వీడికి కూడా మంచి గానం వస్తుందండి, ఇది ఘంటసాల పైగా వాడి ఘంటసాల వింటే మనకి హడులు వచ్చేస్తుంది. అంటే పిల్లలు ఎలా పాడినా తల్లిదండ్రులకు మాత్రం ఆ కంఠం ఘంటసాల కంఠంలో ఉంటుందన్నమాట. ఆ మహానుభావుడి కంఠంతో పోలి చేసుకుంటాం. ఈ లోకంలో అందరూ అంతే. ఇప్పుడు నాకు కూడా అప్పుడప్పుడు పాడుతున్నప్పుడు నేను నిజంగా అంత బాగా పాడేసానేమో అనిపిస్తుంది, పిచ్చి గారి ఆయన ఎక్కడ మనం ఎక్కడ, ఆయనకి భగవంతుడు ఇచ్చిన వరవది. తనను తాను పొగుడుకోవడం తప్పులేదు కానీ మరీ బొత్తిగా ఏమీ లేరు ఇప్పుడు కూడా పొగుడుకుంటే ఎలాగా? బృహస్పతిని చంపి పుట్టాడు వీడు అన్నాం. ఈ కొన్ని వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, మహాభయంకరం అనమాట ఆ గ్రూపులు. ఏమిటో తెలుసా గ్రూపులు పని? వాడే ఒకడేమో విశ్వ తెలుగుని రక్షిస్తున్నానంటాడు, విశ్వంలో తెలుగుని రక్షిస్తున్నానని ఒకడంటాడు. అసలు తెలుగు అంటే నాదే, ఈ తెలుగుకి నేను పెద్ద నిధిని అంటాడు ఒకడు. ఇంకోడు వచ్చి తెలుగు సంరక్షక నిధి అంటాడు. ఇంకోటి నేను తెలుగుకి మహాద్భుతమైన కాపలమని అంటాడు. అంటే వరకు పర్వాలేదు. అందులో వాళ్ళు పెట్టేవన్నీ ఎక్కడెక్కడి నుంచో కాపీ చేసి పాతకాల పుస్తకాల్లో పెడతారు. ఆ శ్లోకానికి కింద తాత్పర్యానికి అర్థం ఉండదు తెలుసా మీకు? పైన శ్లోకం వీడికి అర్థం కాదు, ఎవడో రాసిన తాత్పర్యం అది. ఈ పిచ్చాడు చూసి మోసపోతాడనమాట. ప్రతిమలను పూజిస్తే మూర్ఖుడు అని ఉంటుంది, అది ప్రతిమలు పూజిస్తే మూర్ఖుడు అని శ్లోకంలో లేదు. శ్లోకంలో ఏమనుందో తెలుసా? ప్రతిమ అంటే అర్థం ఏంటనమాట? అజ్ఞానంతో ఉన్న మానవుల్ని, మూర్ఖులైన మానవుల్ని ప్రతిమ అంటారు. అటువంటి వాటిని పూజిస్తే నువ్వు నశించిపోతావని. అంతేకాని విగ్రహారాధనే తప్పని మూర్ఖుడు అనుకుంటాడు వీడు తెలియక. ఎందుకని? వాడికి ఆ సంస్కృతం రాదు కనుక. అదే విగ్రహాన్ని పూజిస్తే మూర్ఖుడు అయితే ఈ గుళ్ళు ఎందుకు కట్టారంటారు? వెంకటేశ్వర స్వామి కంటే మీరెవరన్నా గొప్పవాళ్ళా? నేను గొప్పవాడినా? అంతటి భగవంతుడు తనంత తాను వెంకటేశ్వరుడిగా స్వయంభూ విగ్రహంగా ఎందుకు మారాడు ఒకసారి చెప్పండి మీరు. విగ్రహారాధన తప్పైతే పరమాత్ముడు తానే విగ్రహంగా ఎందుకు మారాడు? శివుడు లింగంగా మారి నన్ను పూజించండి అరుణాచలంలో అని ఎందుకు అన్నాడు? కాశీలో ఎందుకు జ్యోతిర్లింగం వచ్చింది? ఇవేమీ తెలియని మూర్ఖులు. ఎవడు పడితే వాడు, ఏది పడితే వాడు, ఏదో వాడు పెట్టేస్తే అది పెంట అవుతుందా, అది నిధి అవుతుందా? ఇటువంటి నీచులని తక్షణం భస్మం చేసి అలసం. నేను మీ అందరికీ చెబుతున్నది, అజ్ఞానుల యొక్క గురుకుల్లో చేరకండి. వాడి అజ్ఞానం మీకు అంటుకుంటే మీరు సర్వనాశనం అయిపోతారు. అటువంటి వాడిని వెంటనే విడిచిపెట్టాలి. నాస్తిక్యం నాభివాదయత, నాస్తికుడికి నమస్కరించకూడదు, వాడితో అసలు స్నేహం చేయకూడదు. వెంటనే వాడిని పురుగుల్ని విడిచిపెట్టేట్టు విడిచిపెట్టాలి. ఎందుకంటే అలాంటి నాస్తికవాదం చాలా డేంజర్ అండి. ఎవడికి వాడే ఏదో తోచినట్టుగా యోగ వాసిష్టం గురించి వాడికి తెలియదు. ఆ పుస్తకంలో ఏదో ఉంటుంది, కింద ఏదో తాత్పర్యం రాసేవాడు. ఆ శ్లోకానికి తాత్పర్యానికి అర్థం పద్ధం ఉండదు. నోటుకొచ్చినట్టు ఆగడం. ఒకడు తీర్థయాత్రలు వద్దంటాడు, ఒకడు గోవులు వద్దంటాడు, ఒకడు విగ్రహారాధన వద్దంటాడు, ఒకడు గుడులు వద్దంటాడు, ఒకడు ప్రదక్షిణ వద్దంటాడు. ఏం వేళా కొడవ ఇది? ఇటువంటి నీచుల్ని తుపాకీతో కాల్ చేసినా తప్పులేదన్నమాట. ఇవన్నీ మహాభయంకరమైన అపరాధాలు. ఈ శాస్త్రాలకు వ్యతిరేకంగా వెళ్ళేవాడు నాశనం అయిపోతారు గుర్తుపెట్టుకోండి. పరమాత్ముడు తనంత తాను విగ్రహంగా మారి ఈ విగ్రహ రూపంలో రక్షిస్తున్నాను, ఇలాగే ఈ లింగ రూపంలో ఉన్నాను, ఇలా గుడులు కట్టండి అన్నాడు. ఏ ఆదిశంకరాచార్యులు వారికి తెలివితేటలు లేకంటారా? ఇంత ప్రపంచం తిరిగి కామాక్షీదేవి దగ్గరేమో అక్కడ అద్భుతమైనటువంటి యంత్రం వేసి ఇంకో చోటకి వెళ్ళి ఇంకోటి చేసి అహోబలం వెళ్ళి శ్రీశైలం వెళ్ళి ఇన్ని దేవాలయాలు అభివృద్ధి చేసి ఎందుకు వచ్చాడు ఆయన? భగవంత్ రామానుజాచార్యులు కంటే వీడు గొప్పవాళ్ళ? ఆయన ఎందుకని తిరుపతి వెళ్ళాడు? ఎన్నో శ్రీరంగం వంటి అపూర్వమైన ఆలయాలు ఎందుకు అభివృద్ధి చేశారు? మహానుభావులైన వాళ్ళంతా ఆలయాలతోటే ఈ లోకాన్ని రక్షించారు. ఇవాళ గుడొద్దు, గుళ్ళో విగ్రహం లేదు, పూజలక్కర్లేదు, దీక్షలొద్దు, ప్రదక్షిణలొద్దు అంటే అది నాస్తికవాదమా లేక వేదాలకి పనికొచ్చేటటువంటి వాదమా? అటువంటి వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది అనమాట. వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిది పెట్టడం, ఈ పక్కవాడు ఓహో ఓహో ఏమి కవిత్వం, ఏం బాగా రాసామండం. ఇది ఇద్దరికీ నష్టం టండోయ్. అజ్ఞానము బోధించేవాడు, ఆ అజ్ఞానాన్ని వినేవాడు, ఇద్దరూ నశిస్తారు. కాబట్టి ఎవడేమనుకున్నా మీరంతా మహాసైన్యంలా తయారై ఇటువంటి అజ్ఞానులని పక్కకి పెట్టండి. మనం ఎప్పుడూ కూడా ఈ గుడి, ఈ బడి ఇటువంటి వాటిని రక్షించాలి, ఈ పురాణాలను రక్షించాలి, మన సంప్రదాయాన్ని కాపాడాలి. ఈ రథాలు, ఊరేగింపులు, ఈ తీర్థయాత్రలు ఇటువంటి వీటిని ఏ వ్యక్తి ఆపకూడదు. వీటిని ఆపితే మన సంస్కృతి పోయినట్టే. మహాద్భుతమైనటువంటి కృతయుగ కాలం నుంచి ఈనాటి వరకు రథయాత్రలు జరుగుతున్నాయి. అర్చనలు, అభిషేకాలు, పుష్పాభిషేకాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. రాముడు చేశాడు, రావణుడు చేశాడు, విశ్వామిత్రుడు చేశాడు, వీళ్ళంతా యజ్ఞాలు చేయలేదా? వాళ్ళకంటే నువ్వు గొప్పవాడివా? అగస్త్యుడు యోగి, అంతటి యోగి కూడా యజ్ఞం చేశాడు. కాబట్టి వాడేదో యోగం అండవు. వీడికి ఏమి యోగం వచ్చి చెప్పండి? నిజంగా నీకు యోగాభ్యాసం వస్తే నీ నెత్తి మీద ఒక ఊడిపోయిన వెంట్రుకు మరిపించుకోవచ్చు. నువ్వు యోగివే, రోగివి భోగివేని. అందువల్ల నేను కొంచెం స్ట్రాంగ్గానే హెచ్చరిస్తున్నప్పటికీ నాలో ఉన్నటువంటి ఆవేదన అర్థం చేసుకోండి. వేద విరుద్ధ కర్మాచరణము చేసిన వాడి వల్ల వాడికే నష్టం కాక వాడిని అనుసరించిన వాడు కూడా పతనం అయిపోతారు. అందుకే రాముడు ఎప్పుడు వేద వినిందకుల్ని క్షమించి విడిచిపెట్టనన్నాడంతే ఆయన. ఇవి తెలుసుకోవాలి.